అయ్యి భుజగపతి, త్వం వర్తసే కర్ణమూలే నిరతం. పోనీ ఈ అత్తకన మాట్లాడతానయ్యా అంటే ఒక వాయిస్ ట్రైన్ అయినా మరొక వాయిస్ రెడీగా ఉంది పక్కనే. సహస్రం సంతి వక్త్రాణి సంతి, వేల కొలది నోళ్ళు ఉన్నాయి తమరికి, చెప్పగలిగే వాక్చాతుర్యం ఉంది. చూడండి, సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్ళతో పని ఉన్నప్పుడు ఇది చెప్పదలుచుకుంటే మనకు చేత కాకపోతే ఒక పని చేస్తాం, ఎవడు బాగా మాట్లాడగలడో వాడి దగ్గరికి వెళ్తాం. మీరు కాస్త నా మొర ఇది, మీరు చెప్పండి అంటే వాడు చాలా చక్కగా దానికి రంగులు హంగులు అద్ది పని సానుకూలమయ్యేటట్టు మాట్లాడతాడు. అలాగే లోకంలో పని చేయట్లే మనం, ఎన్నో చేస్తున్నాం. రాయడం చేత కాకపోతే చేతనైన వాడి చేత రాయించుకుంటాం, మాట్లాడడం చేత కాకపోతే చేతనైన వాడి చేత మాట్లాడించుకుంటాం. నాకు ఏడవడం చెప్పడం తెలుసు, ఏడవడం తెలుసు కనుక చెప్పడం చేత కాదు. తమరు చెప్పండి, మీరు చమత్కారంగా చెప్పగలరు. అందుకే భవతి చ తవ సద్వాక్చాతురీతేన యాచే, సద్వాక్చాతురి. అందుకని మసిపూచి మారేడుకై చేసే వాక్చాతుర్యం కొందరికి ఉంటుంది, అలాంటి వాటికి ఇక్కడ ఎలవో లేదు. నిష్కపటం భగవంతుడి దగ్గర ఉండాల్సింది. అందుకే సద్వాక్ చాతురి, మంచి మాటలు, నిష్కపటమైనటువంటి మాటలు చాతుర్యంగా చెప్తావు, అంటే నైపుణ్యంతో చెప్తావు నువ్వు. అందుకు మాటి మాటికి నిన్ను ప్రార్థిస్తున్నాను. ఏమనంటే ఇక్కడి జీవుడు ఆయన కోసం తప్పించిపోతున్నాడని ఆయన చెవులో చెప్పవయ్యా అని అంటున్నారు. అందుకే అయ్యి భుజగపతే త్వం వర్తసే కర్ణమూలే నిరతమపి సహస్రం సంతి వక్త్రాణి సంతి భవతి చ తవ సద్వాక్చురి వాక్చాతురి తేన యాచే బహువద సమయమే ప్రార్థనాం సాధు శంభోహో. ఈ విధంగా చెప్పి తర్వాత ఒకనొక యోగిని మేము ఉపాసిస్తున్నాం. శివుడు రకరకాల రూపాలు ఉన్నాయి కదా, ఒక యోగున్నట్ట. నేను చెప్పే తీరు చూడండి. రుచిర కంఠ వికుంఠిత మేఘభం స్ఫటిక కాంతి కృతాగ్రహ విగ్రహం ప్రణవనాద సమోద భరాదరం కమపి యోగి వరేణ్యముపాస్మహే కమపి యోగి వరేణ్యముపాస్మహే. కమపి, కమపి అంటే ఒకనొక యోగిని మేము ఉపాసిస్తున్నాం. ఒకనొక యోగిట, యోగిరాజు అంటే పరమేశ్వరుడు, ఒకనొక యోగి. ఒకనొక యోగి అంటే యోగి వేషంలో ఉన్నాడు. ఒకనొక అంటే అర్థం ఏంటంటే అనిర్వచనీయం, ఇలా ఉంటాడని మేము వర్ణించడం. అలాంటి యోగి ఆయన ఎలా ఉన్నంటే రుచిర కంఠ వికుంఠిత మేఘభం, మెరిసిపోతున్న కంఠం యొక్క నీలకాంతి మేఘకాంతిని ఓడిస్తుంది, అలాంటి కంఠంతో ఉన్నాడు. స్ఫటిక కాంతి కృతాగ్రహ విగ్రహం, ఇది ధ్యానించండి. శరీరం అంతా తెల్లగా స్ఫటికంలా మెరిసిపోతుంది, కంఠం మాత్రం నీలంగా మెరిసిపోతుందిట. అలాంటి రూపం, పైగా ప్రణవనాద సమోద భరాధరం. ఆయన మౌనంగా ఉన్నాడు కానీ ఆయన లోపల ఓంకారనాదం కదులుతుందిట. ఆ ఓంకారనాదంతో నిండిపోయి ఆనందంగా ఉన్నాడు. అలాగే ఓంకారనాదం చేసేవారి పట్ల ఆనందంగా ఉన్నటువంటి వాడు ఓంకార వచ్చుడైన స్వామి. అలాంటి యోగి వరేణ్యని, యోగి అంటే ఎప్పుడు కూడా అలాగ ప్రణవనాదంతోనే అనుసంధానం చేస్తాడుగా, ఆ స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇది యోగ రూప శివస్వరూపం. ఈ యోగి రూపాల్లోకెల్లా గొప్ప రూపం చూపిస్తున్నారు. ఇలా కూర్చున్నట్ట, ఆ ప్రణవనాదంతో ఉన్నట్ట మౌనంగానే ఉన్నాడు. నీలకాంతితో కూడిన కంఠము, ధవళకాంతితో ఉన్న శరీరము కొంతమేరకు వచ్చింది కదా. ఇంకా యోగి యొక్క పూర్తి పిక్చర్ ఇస్తున్నాడు తర్వాత శ్లోకంలో చూద్దాం. ఎక్కడ కూర్చున్నాడు యోగి, ఎలా కూర్చున్నాడు యోగి? ఒక యోగి వరేణ్యుడు అన్నారు కానీ ఆ యోగి ఎక్కడ కూర్చున్నాడు చూడండి. స్వకరే వినిధాయ పుస్తకం స్వం. మీరు కంఠము శరీరము చెప్పారు కానీ చేతుల్లో ఏముందో చెప్పండి యోగి గారికి. స్వకరే వినిధాయ పుస్తకం స్వం, చేతిలో పుస్తకం పట్టుకున్నాడండి ఒక చేతిలో. ఘనశిష్య ప్రకరాయ సర్వ విద్యాహ, ఏమిటయ్యా ఆ పుస్తకము అంటే ఆలోచించి అర్థం చేసుకోగలిగిన సర్వ విద్యలకి, సర్వ విద్యలని తన శిష్యులకి ఇవ్వడానికై పట్టుకున్నట్ట. అంటే సర్వ విద్యల సారంగా పుస్తకాన్ని గ్రహించాడు ఆయన. అందులో ఉన్న తత్వమంతా చూపిస్తున్నాడు. ఏమిటి అంటే గురురాదిశతి స్ఫుటం, ఈ సర్వ శాస్త్రాల్లో ఉన్న సారమంతా జీవ బ్రహ్మైక్యమే, జీవ బ్రహ్మ ఐక్యం ఇంతే అని చెప్తున్నట్ట. ఎడం చేత్తో పుస్తకం పట్టుకున్నాడు, కుడి చేత్తో గురురాదిశతి స్ఫుటం, స్ఫుటముగా ఆదేశిస్తున్నాడు. అలా ఉన్న ఆ యోగిరాజు ఈ వేషంలో ఉన్నట్ట, అంటే తెల్లని శరీరం, నల్లని కంఠం, ఎడం చేతిలో పుస్తకం, కుడి చేత్తో చిరుముద్ర పట్టుకున్న వటమూలే పటు యుక్త బోధశాలి. ఈ స్వామి ఎక్కడున్నా అంటే వటమూలంలో గోచరిస్తున్నాడు. స్వకరే వినిధాయ పుస్తకం స్వం ఘనశిష్య ప్రకరాయ సర్వ విద్యా గురురాదిశతి స్ఫుటం మహేశో వటమూలే పటు యుక్త బోధశాలి. అంటే తాను స్పష్టమైన జ్ఞానం కలిగి ఆ జ్ఞానం మనకు స్పష్టంగా కలిగించేవాడు బోధశాలి. బోధశాలి అంటే అర్థమయ్యేటట్టు చెప్పగలిగేవాడు. అంత స్పష్టంగా చెప్తాడు. మొత్తానికి ఆయన ఎటువంటి వాడంటే ఈ యోగి సర్వజగతిని రక్షించే యోగి. సర్వజగత్తుకి నిజమైన రక్షణ ఎప్పుడంటే మోక్షమే, అది ఇవ్వగలిగే స్వరూపం ఇది. అందుకే భువనావనశాలి యోగి వేషం భుజగాధీశ్వర భూషణాతతాంగం భజతాద్భజతాం శుభప్రదం మే హృదయం హీరపటీర హారి తేజః. వజ్రంలా మెరిసిపోతున్నాడు, చందనంలా ఉన్నాడు, అలాంటి తేజస్సు, వజ్రంలాంటి కాంతి, తెల్లగా ఉన్నాడు. స్ఫటికమన్నారు శుద్ధత కోసం, వజ్రంలా అన్నారు తళతళలాడిపోతున్నాడు, చందనంలా ఉన్నాడంటే ప్రసన్నంగా ఉన్నాడని చెప్పడం మూడు తెలిపే, కానీ చెప్పే తీరది. స్ఫటికంలా శుద్ధంగా ఉన్నాడు, వజ్రంలా తళతళలాడుతూ ఉన్నాడు, చందనంలా ఆహ్లాదంగా ఉన్నాడు. ఆ మూడింటి కోసం తెల్లదనాన్ని చూపించారు. హృదయం హీర పటీర హరి తేజం, శుద్ధత్వంగా మన మనస్సుకి జ్ఞానం వస్తున్నది, ప్రకాశమానంగా వస్తుంది వజ్రం, మనకి శాంతి లభిస్తుంది చందనం. మూడు తన స్వరూపంతో ఇస్తున్నాడు. అందుకే భజించిన వారికి శుభమిచ్చే ఈ స్వరూపాన్ని భజించండి. ఈయన కంటే రక్షకుడు మరొకడు కనబడతాడా? ఇంతకంటే ఆనందం ఇచ్చేవాడు మరొకడు కనబడతాడా? నిటల స్ఫుట భాసిత త్రిపుండ్రం కటిమధ్యే ఘటితాహి యోగ పట్టం హృదయే పరిభావిత స్వరూపం హృదయే భావయ భావ భావధావం. ఏం పదాలండి ఇక్కడ! సాధారణంగా కవిత్వంలో పునరుక్తి ఉండకూడదు, అంటే వాడిన శబ్దం మళ్ళీ వాడకూడదు. కానీ ఒకే శబ్దం రెండు మార్లు కనబడింది, మరి ఇతర పండితుడు కాడా అంటే అర్థం వేరైపోయింది, అర్థం వేరైపోయింది, నువ్వు పదవిభజన వేరేగా చేసుకోవాలి. అందుకే హృదయే పరిభావిత స్వరూపం హృదయే భావయ భావ భావధావం. రెండు భావభావాలు వచ్చాయి, రెండు హృదయాలు వచ్చాయి. ఏమిటి ఇందులో విషయం చూడండి, ఈ పరమేశ్వరుడు నిటల స్ఫుట భాసిత త్రిపుండ్ర, మొత్తం దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇస్తున్నారండి. మూడు కన్నులతో ఉన్నాడు, యోగపట్టం కటిమధ్యలో కట్టేట. దక్షిణామూర్తి రూపాలు అనేక ఉన్నాయి, ఈ ఒక రూపం ఉంది. యోగపట్టం కట్టుకుంటాడు, యోగపట్టాభిరామం. యోగపట్టం అంటే అయ్యప్ప స్వామి కూడా పెట్టుకున్నది యోగపట్టమే. వటమూలంలో ఆ విధంగా కూర్చుని యోగపట్టం పట్టుకున్నటువంటి స్వరూపం. ఆ స్వరూపంలో ఆ విధంగా కూర్చున్నప్పుడు, యోగపట్టంతో ఉన్నప్పుడు కుండలిని మూలాధారం నుంచి సహస్రాల వరకు సంపూర్ణ జాగ్రత్త అవస్థలో ఉంటుంది. అది ప్రత్యేకత, అది యోగపట్టం. అందుకు ఆ యోగ పట్టణంలో కూర్చున్నాడు. ఇంత స్వరూపం, హృదయే పరిభావిత స్వరూపం, హృదయమారా ధ్యానించుకోవచ్చు. ఎక్కడో కైలాసంలో ఉన్నాడు దక్షిణామూర్తి, అవునా? హాయిగా హృదయంలో ధ్యానించుకోవచ్చు, అంత సులభంగా ఉన్నాడు. హృదయే పరిభావిత స్వరూపం, ఆయన అంత సులభంగా ఉంటే నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎవరు నువ్వు అంటే మీకు నాకు చెప్పడం కాదు, అయే హృత్ అదే అనమాట. అయే హృత్, అయే అంటే ఓ ఒరి, హృత్ మనసా, అది అయే హృత్ అంటే హృత్ అయ్యే కలిపితే ఏమయ్యి హృదయే అయింది. కనుక హృదయంలో సులభంగా ధ్యానించుకోవలసిన శివుడు ఉంటూ ఉంటే ఓ హృదయమా ఎందుకు ఇంకా ధ్యానించుకో అని, అందుకు హృదయే రెండు మార్లు వచ్చింది. అయే హృత్ అనేది రెండో శబ్దంలో అన్న అర్థం. అయే హృత్తు భావయా, భావించు. ఆయన ఎవరిని భావించు? భావంలోంచి కలిగిన వాణ్ణి తగలబెట్టిన వాణ్ణి భావించు. ఏం భావించారండి ఇక్కడ! భావంలోంచి కలిగిన వాణ్ణి తగలబెట్టిన వాణ్ణి భావించు. భావజుడు అని పేరు ఎవరికి? మన్మధుడికి భావజుడి పేరు, అంటే మనస్సు నుంచి పుట్టాడు. కనుక ఓ మనస్సా, మనోలక్షణమైన భావన భగవంతుని వైపు తిప్పు. ఇందులో గొప్ప మాట చూడండి ఇక్కడ, దక్షిణామూర్తిని భావించాలి. భావన దేనిలోంచి చేస్తావు? మనస్సులోంచే. మనస్సే కదా అన్నిటికి చిక్కు, మళ్ళీ మనస్సుకు పని పెడతావే? ఆయన మనస్సుకు అతీతుడు కదా, ఆయన మనస్సుకు అతీతుడు, తమరు కారు, అది వచ్చింది బాధ. తమరుకు మనస్సు ఒకటి ఉన్నది కదా, అందుకు ఆ మనస్సు ఏం చేయాలంటే మనస్సులోంచి కలిగిన వాడిని తగలబెట్టిన వాడిని భావించాలట. అప్పుడేమవుతుంది? భావంలోంచి కలిగిన వాడే మన్మథుడు, వాణ్ణి తగలబెట్టేసేడు అనేది గుర్తుపెట్టుకో. కనుక ఆయన నువ్వు భావించడం మొదలు పెడుతుంటే దేని ద్వారా భావించేవో మనస్సునికి తీసేస్తాడు ఆయన. మనస్సు లయించిపోతే అదే మోక్షం, మనోలయం కలిగిస్తాడు. అది చెప్పాడు ఇక్కడ, సర్వభావాలకి మూలమైన మనస్సును లయం చేస్తాడు ఆయన. కనుక ఆయన్ని భావించు, అది చెప్పాడు ఇక్కడ. వస్తువు ఒకటి ఉంది, దీన్ని ఏం చేయాలి? అన్ని వస్తువుల్ని తగలబెట్టే వస్తువులు ఇది వేసే, ఇది కూడా తగలడిపోతుంది. కానీ మనోలయమే మోక్షం అన్నారు కదా రమణులు. మనస్సు లయించిపోవాలి. మనస్సు లయించాలంటే మనస్సును ఆయన ఎందు లయింపజేయి. ఎవళ్ళో లయిస్తే అన్ని లయిస్తాయో వాడిపోయి నీ మనస్సును తిప్పు, దీన్ని లయించేసేస్తాడు. ఎప్పుడైతే మనస్సు కూడా పోయిందో ఇంక మిగిలేదు ఎవడు? ఆయనే. ఆ స్థితికి వెళతావు. అందుకే హృదయే భావయ భావ భావధావం. ఇవన్నీ ఎలా ధ్యానించాలో మనకు ఉపాసనా రహస్యాన్ని చెప్తున్నారు అన్నిటికీ. కోపి ప్రకామగరిమాసు సదామ భూమ రామాభిరామ ఉపురాదరణీయమేవా యో భాస్కరే శిశిని చ ప్రణవే చ నిత్యం గౌరీ మనస్సరసి జేత చకాస్తి భూయః. మీ మనస్సులో వికారాలన్నీ పోవాలంటే ఈయన ధ్యానించండి. ఈయనకి మూడు లక్షణాలు ఉన్నాయి. ఒకటి మహాకోపి, బాగా మహాకాముకుడు. ప్రకామ గరిమ, కోపి ప్రకామ గరిమ. పైగా రామాభిరామ, రామాభిరామ అంటే అందమైన ఆడవాళ్ళ చేత ఆరాధింపబడేటువంటి స్వరూపం. ఇలాంటి వాడిని ధ్యానిస్తే మీకు వికారాలు పోతాయట. ఉన్న వికారాన్ని నీవే ఏది, క్రోధము, కామము, స్త్రీలోలుపత్వము, ఇంత కనబడుతుండి ఈయన ధ్యానిస్తే పోతాయా? పోతాయే బాబు. కోపిని ఎందుకు చెప్పగలవంటే తన కోపాగ్నితో ప్రళయకాలంలో సర్వజగత్తుని కూడా లయం చేస్తున్నాడు కానీ కోపి. ప్రకామగిరి అని ఎందుకు చెప్తామంటే మన్మధుడిని తగలబెట్టేసినా మళ్ళీ ఆ కామేశ్వరికి తన శరీరంలో సగం ఇచ్చేసరికి ప్రకామగిరి. పైగా దేవకాంతలు కూడా దివ్య స్వరూపాన్ని చూసి ఆహా ఎంత అందమైన రూపం ఆశ్చర్యపోయారు పెళ్లి సమయంలో, కనుక రామాదరణీయం. ఇంత వికారాలు ఉన్నవాడిని ధ్యానిస్తే నా కోపం ఎలా పోతుంది, నా కామం ఎలా పోతుంది? కోపము కామము రామాదరణీయము ఆయన దగ్గర ఉన్నాయంటే అర్థం మారుస్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే ఈ పదానికి రెండో అర్థం కోపి. కోపి అంటే కహ అపి కోపి, సంస్కృత భాషలో గొప్పతనం. కహ అపి కోపి అంటే ఎవడో, అంటే అనిర్వచనీయమైన వాడు, మాటకందని వాడు. కోపి అనే శబ్దానికి అర్థం మారిపోయిందా? మాటకందని వాడు. ప్రకామ గరిమ, ప్రకామ గరిమ అనే మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ కామము అంటే మిక్కిలితనము, సంపూర్ణత అని అర్థం ఉన్నది, వేదపరమైన అర్థం ఇది. ప్రకామ గరిమ అంటే సంపూర్ణమైనటువంటి లక్షణం ఈ దగ్గర ఉంది, అది ప్రకామ గరిమ. ఇదివరకు అర్థం పోయించునండి. కోపి అంటే అనిర్వచనీయుడు, సంపూర్ణత కలిగిన వాడు. ఈ రెండూ బాగున్నాయి కానీ మరి రామాదరణీయము. భామలు ఆయన్ని ఆదరించారు. రామ అంటే సుందరి రమణీ రామ, అందమైన స్త్రీల చేత ఆదరింపబడేవాడు కాదయ్యా. రామాదరణీయ అంటే రాముడు చేత ఆదరింపబడినవాడు. రామచంద్రమూర్తి ఆరాధించాడు ఆయన. ఆయన ఎటువంటి వాడు? జితేంద్రియుడు, ధృతిమాన్, ధృతిమాన్ వశి, అలాంటి రామచంద్రమూర్తిని ఆరాధించాడయ్యా. అందుకే రామాదరణీయ వపు, అందుకే రామ అభిరామ వపు, రాముణ్ణి కూడా ఆనందింపజేసేటటువంటి శరీరము. కనుక కోపి అంటే అనిర్వచనీయుడు, ప్రకామ గరిమ అంటే సంపూర్ణుడు. ఆయన రామాభిరామ వపు, రాముడికి కూడా ఆనందం కలిగించినటువంటి దివ్యస్వరూపము. అలాంటి స్వామి ఆదరణీయమేవా, ఆయన్ని నువ్వు ఎప్పుడు ఆరాధించు, ఆయన్ని ఆదరించు. ఆయన భూమా, భూమ అంటే సర్వవ్యాపక పరతత్వము, భూమము అంటే బ్రహ్మము అని అర్థం. అదే ఆదరణీయ స్థానం. సృష్టిలో అన్నిటినీ ఆదరిస్తున్నావు, ఇది మంచిది అది మంచిది అని, ఇన్ని ఆదరించు. అందుకే ధామ అంటే స్థానం, ఆదరణీయ స్థానం ఇతడు మాత్రమే. ఎందుకంటే ఇతడే అనిర్వాచ్యుడు, ఇతడే పరిపూర్ణుడు, ఇతడే రామచంద్రమూర్తి చేత ఆరాధింపబడినవాడు, నారాయణుని చేత ఆరాధింపబడినవాడు. అందుకే రామాభిరామ వపుహు. మీరు చెప్పారండి ఆరాధించమని, చాలా సంతోషం. ఎక్కడ ఆరాధించాలి ఇప్పుడు ఇది ప్రశ్న. ఎక్కడ ఆరాధించాలి? ఆరాధించే చోట్లు ఎక్కడెక్కడో చూపిస్తున్నాడు. యో భాస్కరే శశినిచ ప్రణవేచ నిత్యం గౌరీ మనస్సరసిజేచ చకాస్తి భూయ. ఈయన ధ్యానించు, నిన్ననే ధ్యానించానండి, మళ్ళీ ధ్యానించు. ఇవాళ ఏమైంది? మాటి మాటికి భూయ, మాటి మాటికి ధ్యానించు, ఎప్పటికైనా పొందుతావు. మాటి మాటికి ధ్యానించు, ఎప్పటికైనా పొందుతావు నువ్వు. అందుకు మాటి మాటికి ఎక్కడెక్కడ ధ్యానించాలి, దీన్ని బట్టి మన హైందవ సంస్కృతి ఈశ్వరారాధన ఎక్కడెక్కడ చేయాలో చెప్తోంది. ఉపాసన ఇక్కడ చూపిస్తున్నారండి. తత్వం అది, దాన్ని ఉపాసించు. ఎందుకంటే తత్వం నీకు నిత్యానుభవంలో లేదు కదా, నిత్యానుభవంలో రావడానికి ఉపాసన కావాలి. ఉపాసన ఎక్కడ చేయాలి, ఇదంతా మనకి సూచనలు. భాస్కరే సూర్యమండలమునందు ధ్యానించు. ఇది భాగవతంలో కూడా చెప్తాడు, భగవచ్చక్తిని సూర్యమండలంలో ధ్యానించాలి. రెండవది చంద్రమండలంలో ధ్యానించాలి. అందుకే సూర్యమండలంలో ధ్యానించడం, చంద్రమండలంలో ధ్యానించడం కూడా మరి పెద్దలు వివరిస్తున్నారు. తర్వాత ప్రణవే ఓంకారములో ధ్యానించాలి. ఓంకారంలోనే శివుడు ఉన్నాడని ప్రణవ రూపంగా ధ్యానం చేయాలి. ఈ ధ్యాన పద్ధతులు చాలా చాలా శాస్త్రాల్లో చెప్పారు. అవి మన శివకర్ణామృత స్తోత్రంలో తీసుకొచ్చి ఇచ్చారు. అంటే శివోపాసన సర్వస్వంగా రచించారు శివకర్ణామృత స్తోత్ర కావ్యాన్ని. శివారాధన చేసేటప్పుడు సూర్యమండలంలో స్వామి ఉన్నట్లు భావన చేస్తూ ఆ సూర్యమండలాన్ని మన హృదయమండలంలో భావన చేయాలి. ఇది ఒక ప్రక్రియ. మన హృదయంలో సూర్యమండలం, సూర్యమండల మధ్యలో బంగారు కాంతుడితో మెరిసిపోతున్న పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు. ఈ ధ్యాన శ్లోకం సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం. ఇటువంటి ధ్యానం ఉన్నదే అది మనకి సర్వ ఆదివ్యాధుల్ని పోగొడుతుందన్నారు. మరొక రకమైన ధ్యానం ఏంటంటే చంద్రమండలంలో పరమాత్మనుడు ధ్యానించాలి. ఇక్కడ ధ్యానించేటప్పుడు ఆయన దివ్యమైన ముత్యాలు మొదలైనవి ధరించి తెల్లని కాంతులతో మెరిసిపోతూ తెల్లని గంగతో నెలవంకతో చంద్రమండలంలో ఉన్నట్లుగా ధ్యానించడం, అది మళ్ళీ పార్వతీ సమేతుడై అని. అది సోమస్వరూపం అంటే చంద్రస్వరూపము, సా ఉమాస్వరూపము అయినటువంటి శివరూపాన్ని హృదయంలో ధ్యానించితే అది హృదయంలోనే ధ్యానించవచ్చు లేదా భ్రూమధ్యంలోనైనా ఈ రెండు ధ్యానములు చేయవచ్చు. ఇంకోటి ప్రణవస్వరూపంగా ఉన్నవాడు అని. అయితే ప్రణవాధికారం కలిగిన వారు ప్రణవాన్ని అంటూ ఆ ప్రణవ మధ్యలో ఉన్న తేజస్సే శివుడు అనుకోవచ్చు. లేని సమయంలో పంచాక్షరిని భావన చేసి అదే ప్రణవస్వరూపంగా ధ్యానం చేయాలి. ఇంకోటి గౌరీ మనస్సరసిజే, అమ్మవారు హృదయంలో ఉన్నాడు, ఇది ఎలా చేయగలం? సూర్యుడు చంద్రుడు ఓంకారం వరకు అర్థమైంది. అమ్మవారు హృదయంలో ఉన్నట్టు ఎలా ధ్యానించాలి అంటే పార్వతీదేవి శివుణ్ణి ధ్యానిస్తుంటే ఆమె హృదయంలో శివుడున్నట్టుగా మన హృదయంలో ధ్యానించాలి. ఇది ఒక ప్రక్రియ. ఇది చేయగలిగితే చాలా అద్భుతమైన విశేషం. ఇలాంటి కొన్ని కొన్ని ప్రక్రియలు మనకి శాస్త్రాధారంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే ఆది వ్యాధులు తొలగాలి అంటే వారి హృదయంలో పరమేశ్వరుడు ఉన్నట్టు మనం భావన చేసి వారిని అనుగ్రహించాలని కోరుకున్నా జరుగుతాయి. ఇలాంటి అనేక ప్రక్రియలు చెప్పారు. అలాగే గౌరీ మనస్సరిచిజే, అమ్మవారి హృదయ పద్మంలో శివుడు ఉన్నట్లు అమ్మ ధ్యానిస్తుంది. అలా ధ్యానిస్తున్న అమ్మను మనం ధ్యానించాలి. అంటే శివుని కోసం తపస్సు చేస్తున్న అమ్మవారిని ధ్యానించమని ఈ మూడో వాక్యంలో చెప్పారు. గౌరీ మనస్సరిచిజే తామగ్నివర్ణాం తపసాజ్వలంతిం, ఇదే. అందుకు ఆ తపస్వరూపిణిగా ఉన్న అమ్మవారిని ధ్యానించితే ఒక ప్రయోగం, అది ధ్యాన ప్రయోగం. తపస్వరునికి పూనిగా అంటే ఎవరి కోసం తపస్సు చేస్తుంది ఆవిడ? శివుని కోసమే. అందుకే గౌరీ మనస్సరచి చేత చకాస్తి భూయాహ, మాటి మాటికి అన్నారు. సాధారణంగా ఈశ్వర స్వరూపం మాటి మాటికి అంటే ఒకప్పుడు పోయి మళ్ళీ వస్తూ ఉంటుందా? నువ్వు మాటి మాటికి ధ్యానించని చెప్పారు, కానీ పరమేశ్వరుడు ఒకప్పుడు పోయి మళ్ళీ వచ్చేవాడిని కాదు, ఆయన ఎప్పుడు ఉన్నవాడే. మన ధ్యానమే ఎప్పుడూ చేయలేం కనుక తరచూ ఎల్లప్పుడూ ఇది చేస్తూ ఉండి ధ్యానం అని ఇక్కడ మొత్తం మనకి నాలుగు రకాలైన ధ్యాన ప్రక్రియలు చెప్పారు. ఇవి ఇతర ఆగమ శాస్త్రాలు అర్థమైతే గాని అన్వయించలేని విషయం. అటు తర్వాత విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికు ఆయన తన కాలంలో ఉన్నటువంటి ఈ వైష్ణవ సేవ శైవ ఇత్యాది భేదములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన చేస్తూ శివకర్ణామృత స్తోత్రంలో అద్భుతమైన శ్లోకములకు రెండు రచించారు. ఇది ప్రతి భక్తుడు కూడా పట్టుకోవాల్సిందే. నీది ఏ మతం అని అడిగితే నాది ఏ మతం కాదన్నాడండి. ఇక్కడ గొప్ప మాట అది. ఎందుకంటే మతంలో ఒక 100 మంది ఉంటే ఆ మతం యొక్క సారాన్ని పట్టుకుని సాధన చేసుకున్నవాడు ఒక్కడు ఉంటాడు గుర్తుపెట్టుకుని. కనుక మతం పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ అందరూ ఉన్నారని చెప్పిన వాళ్ళు దేనికి పనికొస్తారంటే గొడవలు చేయడానికి పనికొస్తారు. వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. అందులో ఒక్కడుంటాడే వాడే, వాడి కోసం ఇంత మతాన్ని కాపాడుకోవాలి. అందుకే స్వామి వివేకానందని ఒకరు అన్నారు, ఈ విగ్రహారాధన ఇటువంటివన్నీ కూడా చాలా అల్పస్థాయివి కదా, అలాంటి మతంలో ఉన్న మీరు ఇంకోవైపు అసలు విగ్రహమే అక్కర్లేని పరతత్వాన్ని కూడా మీ మతమే చెప్పింది, మరి విగ్రహారాధన మొదలైన వాటిని ఎలా సమర్థిస్తారు, ఎందుకు సమర్థిస్తా అని అడిగారు ఆయన విదేశస్థులు. అడిగితే ఒక సంప్రదాయాన్ని సమర్థించేటప్పుడు ఆ సంప్రదాయం బట్టి ఎంత గొప్పవాళ్ళు తయారయ్యారో తెలుసుకుని దాని గురించి మాట్లాడాలి. ఏ విగ్రహారాధన సంప్రదాయాన్ని మీరు తక్కువ ఉంటున్నారో అదే సంప్రదాయంలో మానవ జీవితపు మహోన్నత ఆదర్శాలను సాధించిన మహాత్ములు పుట్టారు గనక ఆ సంప్రదాయం గొప్పదని చెప్పాడు ఆయన. ఇంకేం చెప్పడానికి, కనుక అది గొప్పదా అవునా అని నిర్ణయించడానికి ఇంకే చర్చ అక్కర్లేదు. ఆ మార్గంలో గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళే మనకు ఉదాహరణ. అందుకు ఎంతమంది మహాత్ములు ఉన్నారు విగ్రహారాధనలో అని చెప్పగానే వాళ్ళు నోరు మూసుకున్నారట క్రమంగా. ఇంకా అంత స్థాయికి ఎదగని వాళ్ళకి ఎదిగేలా చేశారు స్వామి వివేకానంద. అలాగా ప్రతి మతంలో కూడాను గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉంటాయి, కానీ మనిషికి ఉన్నటువంటి ఈ ద్వేష స్వభావం ఉంటుంది. అటువంటి వాడు ఎక్కడ చేరితే ఆ సిద్ధాంతాన్ని కలుషితం చేస్తాడు. సిద్ధాంతం పవిత్రమే, కానీ వీడి దుష్ట స్వభావం చేత కలుషితమవుతుంది. అలాగా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి సిద్ధాంతం కూడా దుర్మార్గుల చేత రాద్ధాంతం చేయబడి దానికి ఉండవలసిన గౌరవం లేకుండా జరిగింది. అన్నీను ప్రతి సంప్రదాయంలో జరుగుతుంది. సిద్ధాంతం సిద్ధాంతంగా గొప్పదే. ప్రతి సిద్ధాంతంలోనే మహాత్ములు పుట్టారు. ఏ వైష్ణవ సంప్రదాయంలో మాత్రం ఎంతమంది మహాత్ములు, ఎంతమంది ఆళ్వార్లు, అమ్మ గోదాదేవి కానీ పెరియాళ్వారు కానీ పొయ్యే ఆళ్వారు కానీ ఎంతమంది మహాత్ములు, వాళ్ళు మనకు అద్భుతమైన విష్ణుభక్తిని ప్రతిపాదించలేదా? అలాగే శివభక్తి సిద్ధాంతంలో దేశమంతా కూడా అన్ని భాషల్లో అన్ని సంప్రదాయాలు ఎంతమంది మహాత్ములు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడాను ఆ సిద్ధాంతాన్ని తమ ఆత్మోన్నతికి తారణ మార్గంగా వాడుకున్నారే తప్ప వాటిని పట్టుకుని ఇతర దేవత ద్వేషానికి వాడుకోలేదు. కనుకనే ప్రతి మతం కూడా స్వదేవతని ఆరాధిస్తూ ఇతర దేవతల్ని నిందించడం అనేటువంటి పద్ధతిలో ఉంటే మాత్రం అది గ్రాహ్యము కాదు. ఒక్కొక్కప్పుడు ఉద్రేకంతో ఉద్వేగంతో పండితులు అనుకున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు, చేస్తూ ఉన్నారు. వాళ్ళు సమత సమర్థన చేస్తూ పరమత నింద చేస్తూ ఉంటారు. నిజానికి పరమత ఎలా అవుతుందండి శైవం విష్ణు? కొంతమంది అంటారు మన దాన్ని ఆదరిద్దాం ఇంకో దాన్ని గౌరవిద్దామని. అది కూడా ఇంకోది కాదు, అది కూడా మనదే. శైవం వైష్ణవం శాక్తేయం సౌరం గాణాపత్యం స్కాందం, 6 మనవే. అంతేగాని మేము వైష్ణవం గనక వైష్ణవం పాటిస్తాం, శైవం పైది దాన్ని గౌరవిస్తామని నువ్వు అంత ఉదార బుద్ధి అని చూపించక్కర్లే. శైవం కూడా మనదే. ఈ 6 కొమ్మలు వేదం చెట్టు, ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. మాట మాటకి చెప్తున్నాం, వేదం అనే చెట్టుకు వచ్చిన 6 కొమ్మలు. అయితే నీ మతాన్ని పాటిస్తూ ఇతర మతాలను గౌరవించు అనేటువంటిది మనం హైందవేతర మతాల విషయంలో మాట్లాడాలి. అది వాటిని గౌరవిద్దాం, వాటిని పాటించిన అవసరం లేదు. అన్ని కలగలుపుని ఎవ్వడు బతకలేడు. బొట్టు పెట్టుకోని మతం, బొట్టు అక్కర్లేదని మతం, రెండు ఒకటి ఎప్పుడుకో. దాని దారి దాందే, దీని దారి దీందే. కనుక పెట్టుకునే వాడిని పెట్టుకొనిద్దాం, అది అక్కర్లేని వాడిని వదిలేద్దాం. మనకెందుకు వాడితో గొడవద్దు, ఇలా ఉంటే మనం శాంతిగా బతకగలం. అందుకు కలిసి బతకాల్సిన అవసరం ఈ షణ్మతాలకు ఉన్నది. గౌరవిస్తూ బతకాల్సిన అవసరం అన్ని మతాలకు ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సిద్ధాంతం, ప్రతి హిందువు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ విషయంలో ఇక్కడి మహానుభావుడు చెప్తున్న అద్భుతమైన శ్లోకాలు రెండున్నాయి మనకి. నో వైష్ణవం మతం అవైమి, అంటే నాకు వైష్ణవ మతం గురించి తెలియదు మొట్టమొదటి చెప్పాడు. మరి శైవం తెలుసా? నచాపి శైవం అవైమి, నాకు శైవ మతం కూడా తెలియదు అన్నాడు. చాలా బాగుంది. అంటే శైవ సిద్ధాంతాలు ఏమిటి, వైష్ణవ మత సిద్ధాంతాలు ఏమిటి అనేవి గోళ నాకు తెలియదు. నువ్వు సౌరమంత్ర విదితం నతు మంత్రజాలం, నాకు సౌరమంత్రములు తెలియవు. సౌరం అంటే ఏమిటి, దాని లాగమాలు ఏమిటి, ఇవి తెలియవు. ఇలా నతు మంత్రజాలం, ఇతర మంత్రాలు అంటే గాణాపత్యం, స్కాందం, శాక్తేయం, ఇవేవీ నాకు తెలియదు. మరి ఏం తెలుసా అంటే, శంకా తథాపి నహి శంకర పాదపద్మే సంచారమేతి మమ మానస చంచరీక. ఎంత అందమైన మాట వేశాడు, నాకు శైవ మంత్రాలు, శైవ మతం తెలియదు, వైష్ణవ మతం తెలియదు, సౌర శాక్తేయ గాణాపత్య స్కాందాదులు తెలియవు. మరి ఏం తెలుసు అంటే, సందేహం లేకుండా ఒక్కడు తెలుసు, నా మనస్సు అనే తుమ్మెద శివపాద పద్మముల చుట్టూ తిరుగుతోంది, అది ఒక్కడే తెలుసు అన్నాడు. అంటే ఇక్కడ మతాలు వాటి ప్రబోధాలు కాదు, స్వాభావిక భక్తి, స్వాభావిక భక్తి అనే మాట చెప్తున్నా. స్వాభావిక పరమాత్మను తలంచుకుంటే స్పందించే ఆనందాశ్రములు రాలుతూ శివశివ అన్నప్పుడు, ఈ శివుడు ఎక్కువ లేదా విష్ణువు ఎక్కువ, శివుడి కంటే విష్ణువు తక్కువ, ఇలాంటివన్నీ పెట్టుకుని వాడు భక్తి లేదని, ఎక్కడ వాదం ఉంటుందో అక్కడ భక్తి లేదని అర్థం. భక్తుడు వాదన చెయ్యడు, వాదో నావలంబ్యహ అన్నారు నారద. భక్తి సూత్రాల్లో నారదుల వారు చెప్తున్నారు వాదం అనేది అనవసరం. అందుకే బ్రహ్మసూత్రాలు కూడా తర్కే అప్రతిష్ట అన్నది ఇక్కడ. అంతదాకా ఎందుకు, శంకర భగవత్పాల వారు చెప్తున్నారు తరసా తర్కవచస వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస పదాంభోజం శంభోర్భజ పరమ సూక్ష్మం వ్రజ సుధీహి. నువ్వు ఏది గొప్పదో నిర్ధరించడానికి నీ శక్తి అంత. కొంతమంది విష్ణువు ఎంత గొప్పవాడో చెప్తుంటాడు, జన్మలో చూసిందేం లేదు వాడితో, అటు విష్ణువుని చూసిందే లేదు, శివుడిని చూసిందే లేదు. వీళ్ళు చూసేవి అక్కడక్కడ నాలుగైదు వాక్యాలు, అవి పట్టుకుని గొడవలు రేపుతూ సాధకుల మనస్సు క్షోభ పెట్టడం తప్ప వీళ్ళ వాళ్ళ ప్రయోజనం ఏమీ లేదు. అందుకే ఎవడైతే ఇతరుల్ని నిందిస్తాడో వాడిని ఆచార్య స్థానం నుంచి తొలగించండి, అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఇతర సంప్రదాయాలు నిందించేవాడిని తొలగించడమే. అందుకే సమన్వయం చెప్పేవాడే జగద్గురువు అవుతాడు. సమన్వయం చెప్పిన శంకర భగవత్పాదులు వారు జగద్గురువులు, సమన్వయం చెప్పిన అప్పయ దీక్షితులు వారు జగద్గురువులు. వాళ్ళు మానవ హితం కోసం తాపత్రయపడ్డవారు. అంతేగాని మాదేవుడు మాత్రమే మీకు సుఖమునిచ్చును అని చెప్పేవాళ్ళు ఎవరైనా కూడా ప్రమాదకారులు లేదు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అలాంటి అద్భుతమైన సమన్వయం, సధర్మే నిధనం శ్రేయ అనేది భారతదేశ హిందూ మతంలో సహజ సిద్ధంగా ఉన్నది. అదృష్టవశాత్తు మనం అందులో పుట్టాం, మన అదృష్టం ఇక్కడ. ఈ ఒక్క శ్లోకం, నో వైష్ణవం మతమమైమి నచాపి శైవం నో సౌరమంత్ర విదితం నతు మంత్రజాలం. భక్తికి సిద్ధాంతాలు లేవు, రాద్ధాంతాల్లో ఏమీ లేవు, ప్రేమ 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 మాత్రమే. అది సిద్ధించడం ఎంత భాగ్యం అండి. అక్కడ ఎటువంటి లౌకికమైన, అందుకే ఉపాసన కంటే గొప్పది భక్తి. చాలామంది ఉపాసననే భక్తి అనుకుంటారు. మన అనేక మార్ల విభజన చూపిస్తున్నాం. ఉపాసనని కోరికలతో చేస్తే కర్మలోకి వెళ్ళిపోతుంది, జ్ఞాన జిజ్ఞాసతో చేస్తే జ్ఞాన మార్గంలోకి, విచారణ మార్గంలోకి వెళుతుంది. భక్తి మూడింట్లోనే ఉండాల్సిందే. భక్తి అనే ధాతువు లేకపోతే మూడు పుష్టి పొందవు. అందుకు భక్తి అనేది ఒక చిత్రం, అది కేవలం భగవత్ ప్రేమ 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 ప్రేమ. అది అందరికీ రాదండి. ప్రకాశతే కాపి పాత్రే అంటాడు నారదుడు. ఏ కొద్ది ముందుకో, ఎక్కడో అరుదుగా ఎవడో ఒక మహానుభావుల్లో వస్తుంది ఆ భక్తి. ఆ భక్తి వస్తే తుమ్మిద పద్మం వైపు వెళ్ళడం ఎంత సహజమో. దాని లక్ష్యమంతా ఒకటే, ఆ పద్మంలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించడమే. అలాగే భక్తుడు లక్ష్యం ఎప్పుడు ఆ శివపదాల చుట్టూ తిరుగుతూ ఆ శివపద మకరంద మాధుర్య ఆస్వాదన చెయ్యాలని తప్ప మరొకటి లేదు. ఆ శివభావన మకరంద ఆస్వాదనే భక్తుడి యొక్క తపన. అయితే మరి వైష్ణవం అంటే నీకు ఇష్టం లేదా, శైవం అంటే ఇష్టమా, అసలు అది ఇష్టం ఇది అనిష్టం అనేటటువంటి రెండు దృష్టులు ఉండవు భక్తిలో. ఎందుకంటే సర్వం తన దైవమయంగా చూసేటప్పుడు దానికి భిన్నముగా మనకుడు ఉంది అనుకుంటాడా? ఏ దేవతను చూసినా నా దేవత యొక్క మరొక స్వరూపం నమస్కారం చేస్తాడు. అద్భుతమైన భావం చెప్తాడు లీలాసుకుడు శిక్షిత కర్ణామృతంలో, సాష్టాంగ పాతం అభివంజే సమస్తం, సమస్త దేవతల పాదాలకి నేను దండం పెడతానన్నాడు. కనిపించే ప్రతి దేవతకి, ఆఖరికి ఎల్లేర ఎల్లమ్మ పోలేరమ్మ అంకాళమ్మ ఎవరనండి, ఏ దేవతను మీరు చూపిస్తే దేవత పాదాలకి దండం పెడతాను. దండం పెట్టి ఏమి అడుగుతామంటే నాకు కృష్ణునిపై అచంచల భక్తి ఎమ్మని అడుగుతానన్నాడు. అక్కడ ఎంత బాగుందండి ఆ మాట. అంటే సర్వదేవతల్ని ప్రార్థించేది ఎందుకంటే తన దైవంపై భక్తి పెరగడానికి. ఇలా ప్రతివాడు అనుకుంటే అసలు ఏ బాధ లేదు. ఈయన ఒక చక్కటి మాట చెప్తున్నారు, శైవం మతం మమతు వైష్ణవమప్యభీష్టం సర్వేషు దైవత పదేషు సమత్వ బుద్ధే. కనుక శివకర్ణామృత కర్త మొండిగా ఒకవైపు ఉండేవాడు కాదు, ఒక సమన్వయమైనటువంటి అద్వైత దృష్టి కలిగిన భక్తుడు ఇతను. అంటే శైవ మతం మమతు వైష్ణవమప్యభీష్టం సర్వేషు దైవత పదేషు సమత్వ బుద్ధే సత్యం తథాపి కరుణామృదు శంకరస్య సర్వేశ్వరస్య పదమేతి సదా మనోమే. నా భావ ప్రకారంగా శైవం అది నాకు ఇష్టం, అదేవిధంగా వైష్ణవమపి అభీష్టం, వైష్ణవం కూడా నాకు ఇష్టమైనదే. ఈ ఒక్క శ్లోకం చాలు, ఈ శ్లోకం దగ్గర పెట్టుకుని అప్పయ దీక్షితుల జీవితం మనం అధ్యయనం చేస్తే ఇది అప్పయ దీక్షితులే రచించారని మరొకసారి నమస్కారం చేసుకుంటాం. అందుకని శైవము ఇష్టమే, వైష్ణవము ఇష్టమే. ఇష్టమని చెప్పాలంటే దానిలో విషయం తెలిస్తే కదా ఇష్టము అనిష్టము చెప్పడం. ఏదో అనిపించడం వేరు, తెలుసుకోవడం వేరు. మనకెప్పుడు అనిపిస్తుంటాయి కానీ తెలిసేది అనిపించదు, అది వచ్చింది బాధ. తెలిసేది ఎవరికంటే అందరూ స్టడీ చేసేవాడికి తెలుస్తుంది. ఈ మహానుభావుడు వైష్ణవానికి కూడా కోర్సు ఇచ్చిన వాడు మహానుభావుడు. మనం మొదటి రోజు చెప్పుకున్న ప్రవచనం మర్చిపోవద్దు, వైష్ణవులకు కూడా సబ్జెక్ట్ ఇచ్చాడు ఆయన. ఆయన రచించినటువంటి ఈ నయమంజరి ఇత్యాదులన్నీ కూడా అటు అద్వైత పాఠాలు, వైష్ణవ పాఠాలు, విశిష్టాద్వైత పాఠాలు అన్నీ ఉన్నాయి అందులో. కనుక వాటిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడు. అందుకే యాదవాభ్యుదయం వేదాంతేశకుల వారి రచనకి ఈయన చేసిన వ్యాఖ్యానంలో వైష్ణవులకు కూడా అంతుపట్టని వైష్ణవమత సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ. అంటే దాన్ని క్షుణ్ణంగా కూలంకషంగా అధ్యయనం చేసిన వాడు. అందుకే వైష్ణవమపి అభీష్టం. పైకి వెళ్ళి నాన్నమ్మ గారు వైష్ణవురాలు, మర్చిపోరాదు. వీళ్ళ తండ్రి గారి పేరు రంగరాజాధారి, కనుకనే ఈయన వైష్ణవ బ్యాక్గ్రౌండ్ ఉంది. అందుకే వైష్ణవమపి అభీష్టం. అంతేకాదు శైవ వైష్ణవాలేనా, సర్వేషు దైవత పదేషు సమత్వ బుద్ధే, సర్వదేవతల యందు నాకు సమబుద్ధి ఉన్నది, ఇది నా యొక్క హృదయం. అయినా సత్యం తథాపి, ఇందులో సందేహం లేదు. అయినా కరుణతో మెత్తనైన వాడు సర్వేశ్వరుడు అయిన శివుని పాదముల పేరునే నా మనస్సు తిరుగుతూ ఉన్నది అని చెప్పాడు ఇక్కడ. ఇదండి అభీష్ట దేవతా సిద్ధాంతం అని. మన అహైందవ సంస్కృతులు ఇష్టదేవతా సిద్ధాంతం ఉన్నదే తప్ప అన్యదేవత ద్వేషము లేదు. ఒకవేళ అన్యదేవతా ద్వేషము లాంటి మాటలు కనబడితే అది వేద విరుద్ధం, వైదిక విరుద్ధం, సనాతన ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, భగవద్విరుద్ధం, ఇది తెలుసుకోండి. అందుకు ఇష్టదేవతా నిష్ట అనేటువంటిది ఒకటి ఉన్నది. ప్రతివారి వారి వారి యొక్క తపస్సంస్కారములు, గత జన్మల నుంచి వచ్చిన సంస్కారముల చేత పరతత్వాన్ని ఫలారా ఇష్టదేవతగానే సర్వస్వంగా ఉపాసన చేస్తాడు. అది తదేక నిష్ఠతో ఆయన్ను ఉపాసిస్తూ ఇతరుల్ని చింతన చేయకుండా ఉండేది ఒక రకమైన అన్యభక్తి అయితే, సర్వదేవతలు ఆయనకు భిన్నములు కారు అనే దృష్టితో తన ఇష్టదేవతను ఆరాధించడం అనేటువంటిది ఉత్కృష్టమైన అనన్యభక్తి. ఆ అనన్యభక్తిని మనం ఆదర్శంగా చెప్పుకోవాలి. అలాంటి అనన్యభక్తిని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు మహానుభావులైన అపయ దీక్షితుల వారు. ఈ సిద్ధాంతాన్ని అవలంబిస్తే ప్రతివారు ఏ దివ్యమైనటువంటి మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉండగలరు. నిజానికి ప్రస్తుత అనేక రకాల ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారం ఈ శ్లోకంలో మొత్తానికి అందించాడు మహానుభావుడు. ఇలాంటి భావం మనం మరి కృష్ణ భక్తులు ఏమంటారు చూద్దాం. శైవావయం నకలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం అంటున్నారు కృష్ణకర్ణామృతంలో లీలాసుకుల వారు. ఆయన ఇక్కడ శివకర్ణామృతంలో ఈ మాట అంటే ఇలాంటి హృదయం కలవాడు ఆయన. ఎవరు? కృష్ణకర్ణామృతకర్త. ఆయన మహాకృష్ణ భక్తుడు. ఆఖరికి ఎంత కృష్ణ భక్తుడు అంటే ఆయన ఇక్కడ కృష్ణా తీరంలో కృష్ణ సంకీర్తన చేస్తే ఆ కృష్ణుడికి ఎంత ప్రేమ పుట్టిందంటే బృందావనానికి తీసుకెళ్ళిపోయాడు ఆయన్ని. ఆ బృందావనంలో ఆయన ధ్యానం చేస్తూ తాను రచించిన కృష్ణకర్ణామృత గానం చేస్తూ తను తాను మైమరిచి సమాధి స్థితిలో ఉండేవాడు. తనను తాను మైమరిచి తన తిండి తెప్పులు తాను పట్టించుకోకపోతే ఒక చిన్న పిల్లలు ఇద్దరు వచ్చేవారు, ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి తాత ఇదిగో తీసుకోండి అని ప్రతిరోజు పాలు పళ్ళు ఇచ్చేవారట. ఎవరో ఈయన పుచ్చుకునేవాడు, మళ్ళీ ధ్యానంలో ఉండేవాడు. వాళ్ళు రాధాకృష్ణుల రూపంలో వచ్చి బృందావనంలో ఆయనకు సేవ చేశారు. బృందావనంలో ఆయన సిద్ధి పొందాడు. మన తెలుగువాడై సంస్కృతంలో కృష్ణకన్నామృతం రచించిన మహానుభావుడి యొక్క దివ్య సమాధి బృందావనంలో ఉన్నది. కృష్ణ పరమాత్మ పిలిచి తనలో లీనం చేసుకున్నాడు ఆ మహానుభావుడిని. అలాంటి మహానుభావుడు ఎలాంటి హృదయం ఉందో తెలుసుకుని మనం అనుసరించే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం ఆచార్యులుగా గౌరవించే పెద్దలు ఎవరిలోని ద్వేషం లేదండి. ద్వేషం ఉన్న వాళ్ళని ఆచార్యులను పొరపాటు పడద్దు మీరు. ఇక్కడ ఆ మహానుభావుడు చెప్తున్న మాట శైవావయం, మేము శైవులము అన్నాడు ఆయన. నాకు శైవం అంటే ఇష్టం అని కూడా అనలేదు, నేను శైవుణ్ణి అన్నాడు ఆయన. శైవావయం నకలు తత్ర విచారణీయం, అందులో డౌట్ లేదు. అవునా కాదని అడగద్దు, డౌట్ లేదు. అంతేకాదు మీ శైవులుగా పుట్టారు కానీ శివుణ్ణి ఎప్పుడైనా స్మరించారా? స్మరించడం ఏంటి? పంచాక్షరి జపపరా నితరాన్ తథాపి, నిరంతరం పంచాక్షరి జపం చేస్తూ ఉంటాం తెలుసా. కనుక శైవులము పంచాక్షరి జప పరాయుళ్ళము. అయినా నా మనస్సు ఎప్పుడు ఆ అవిసె పువ్వులా మెరిసిపోతున్న కృష్ణ పరమాత్మలోనే లీనమవుతూ ఉన్నది అన్నాడు. ఇక్కడ జపము ధ్యానము శివధ్యానం చేసినా నా మనస్సు కృష్ణస్మరణతో పవిత్రమైపోతుంది, కరిగిపోతుంది నా మనస్సు అన్నాడు. ఇది ఇష్టదేవత నిష్ట. అందులో అన్యదేవతల్ని గౌరవించడం అనుష్ఠించడం కూడా ఉన్నది, తన ఇష్టదేవత భక్తికి అది అవరోధం కాలేదు, ఇది తెలుసుకోవాలి. అందుకని ఒకే దేవుని పట్టుకోవాలి కానీ ఇంతమందినా అంటే నీ ఇష్టదేవంపై నిష్ఠ కుదరడానికి ఇంతమంది యొక్క అనుగ్రహం పనికొస్తుంది. ఇక్కడ ఇంకో మాట అంటాడు, సంసారే కింసారం కంసారే చరణ కమల పరిభజనం జ్యోతిహి కిం అంధకారే యదంధకారే రనుస్మరణం. ఇది కృష్ణకర్ణామృతంలోని శ్లోకం. ఇది అంటే శివకర్ణామృతకర్త కృష్ణకర్ణామృతకర్త హృదయం ఒకటే అని చెప్పడం. ఇక్కడ సంసారే కింసారం, ఈ సంసారంలో సార వస్తువు ఏమిటి అంటే కంసారే చరణ కమల పరిభజనం. కంసారి అయిన కృష్ణ పరమాత్మ యొక్క పాద కమలాన్ని భజించడమే ఈ సంసారంలో సారం, మిగిలింది నిస్సారం. జ్యోతిహి కిం అంధకారే, చీకట్లో జ్యోతి ఏది అంటే అంధకారే అనుస్మరణం, అంధకుని సంహరించిన శివుణ్ణి నిరంతరం స్మరించడమే జ్యోతి అన్నారు ఇక్కడ. అంటే శివస్మరణ కావాలన్నాడు, కృష్ణస్మరణ కావాలన్నాడు. కనుక అంధకారమయమైనటువంటి సంసారంలో జ్ఞానజ్యోతి శివస్మరణ, నిస్సారమైన సంసారంలో సారవంతం కృష్ణస్మరణ అని రెండిట్టి చెప్పాడంటే వారి యొక్క అభేదభావం తెలుస్తున్నది. అందుకే శైవం మతం మమతు వైష్ణవమప్యభీష్టం సర్వేషు దైవత పదేషు సమత్వ బుద్ధేహే. మనం ఒక శ్లోకాన్ని మొదట్లో చెప్పుకున్నాం, నాకు గుర్తుంది, అర్థం సందర్భంలో చెప్తాను ఆపేన శ్లోకం చెప్పి. ఇది కూడా అప్పయ్య దీక్షితుల వారు రచించినదే. దీనిని కొంతమంది భర్తృహరి సుభాషితాల్లో కలిపారు, కలపడంతో భర్తృహరే రచించారని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన సంస్కృత వాంగ్మయంతో పరిచయం ఉన్నవారు భర్తృహరిది కదండి అని అడుగుతారు, అడగకముందు నేనే చెప్తున్నాను ఇది అప్పయ్య దీక్షితులది. అది దానిలో నిక్షిప్తం చేశారు. అలాంటి కొన్ని కొన్ని ఒక మహానుభావుడు రచించింది, ప్రతులు తిరిగి రాసుకునేవారు అప్పుడు, ప్రింటింగ్ కాదు కదా, ఈ ప్రతులు రాసుకునేటప్పుడు వాళ్ళు పారాయణ కోసమని మరికొన్ని శ్లోకాలు అక్కడ తెచ్చి పెట్టుకునేవారు. అలాంటిదే అప్పయ్య దీక్షితులు రచించిన శ్లోకం, మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే అన్నాడు. ఇక్కడ సకల జగదీశ్వరుడైన మహేశ్వరుని యందు, సకల జగద్వ్యాపకుడైనటువంటి జనార్దన్ని యందు నాకు ఏమాత్రము భేదము లేదు, అయినప్పటికీ నా భక్తి శివుని పాదములపై ఉన్నది అన్నారు. తప్పేం లేదండి. ఆ మాటకు వస్తే మా కృష్ణకన్నామృతకర్త ఒక మాట అంటాడు, రామచంద్ర నువ్వు ధనుస్సు ధరించిన ఎదురుగా వస్తే నువ్వు కృష్ణుడి స్వరూపమైన చెప్పినా నీకు దండం పెట్ట బుద్ధి ఏది నాకు అన్నాడు. ఏమన్నాడు, విహాయ కోదండ శరో ముహూర్తం, నువ్వు నీ ధనుర్బాణాలు పక్కన పెట్టేసి గృహాన వేణుం నీ వేణువుని చేత్తో తీసుకో, సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, అప్పుడు నీకు దండం పెడతానన్నాడు. అంటే రామకృష్ణులు ఉభయులు విష్ణువని తెలిసినా ఆ రాముడు కనబడితే ధనుర్బాణాలు పక్కన పెట్టి మురళీ కపటుని కనబడితే అప్పుడు దండం పెడతాడట, తెలిసి కూడా. అలా ఉంటుందండి, ఏం చేస్తాం. అదే నారాయణుడైనప్పటికీ కూడా ఇష్టదేవత నిష్ట ఇది తప్పేమీ కాదండి. అలా నిష్ట కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి ఇది అంత అనవసరం, ఈ రూపాలేం కాదు, ఇటు నుంచి దాటిపోవాలండి అంటే వాడు అస్సలు దాటలేడు, ఇంకా పతనం అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ఆ మాటలు పట్టించుకోవద్దు, ఆ నిష్టను పట్టించుకోండి, అదే ఎప్పటికైనా దాటిస్తుంది. అంటే ఎంతకాలం భక్తి, ఎంతకాలం పురాణాలు, కొంచెం వేదాంతం చెప్తే బాగుండండి. అది చెప్తే తట్టుకోగలడా, చెప్తే అసలు తట్టుకోలేడు, గుండెగా చేస్తాడు వాడు. అది తట్టుకోలేడు, కబుర్లు అంతే. అంటే మనిషికి ఒక స్వభావం ఉంటుంది, ఒకటి చేస్తూ 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 ఉంటే ఒక విసుగు వస్తుంది, వాడికి తెలియదు అది విసుగొచ్చి ఇంతకంటే అది బెటర్ ఏమో అనిపిస్తుంటుంది. ఈ స్వభావం చేత కొంతమందికి ఈ సాధనలో ఉండేటప్పుడు లేడు విసుగు వస్తూ ఉంటుంది. కానీ అక్కడే ఉండి తత్వ విచారణ చేయి, అది నేను తప్పకుండా తీసుకువెళ్తుంది. ఇక్కడ అదే మనకి సాధనలో సమన్వయం అనేది తెలుసుకోవాల్సిన విషయం. ఇది మానవ స్వభావంలో వచ్చి విసుగు వల్ల కలిగేది, కానీ విచారణ మార్గానికి ఇదేమీ విరోధం కాదు. అందుకే శంకర భగవత్పాదుల వారు అనేక చోట్ల శ్రీచక్రారాధనలన్నీ పెట్టడంలో ఉద్దేశం ఏమిటి, అహం బ్రహ్మాస్మి చెప్పిన మహాత్ముడు ఆ సమన్వయాన్ని గ్రహించాలి. ఇంతవరకు మనకి భక్తుడు అంతరంగం ఎలా ఉండాలో చెప్పాడు. ఇంతవరకు సాధనాపరంగా మనం తీసుకోవాల్సింది, ఇష్టదేవత నిష్ట ఉంటూనే అన్యదేవత ద్వేషం ఉండకూడదు, సమబుద్ధి ఉండాలి అనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాని యొక్క తాత్పర్య వస్తువు. తర్వాత ఇక్కడి నుంచి కొన్ని చమత్కారాలు చేస్తున్నాడు. మమ వచనమిదం గృహాన సత్యం దురధిగమోపనిషద్విచారతక్యం క్షితిభృతి రచయన్ నితాంతమాయాం పరమశివో దృఢ జిష్ణు బాహుబంధ. మమ వచనమిదం గృహాణ అంటే నేను చెప్తున్నటువంటి ఈ మాటల్ని కాస్త వినండి. ఏమిటి, పరతత్వం ఎక్కడుందా అని మీరు చాలా కష్టపడి వెతుకుతున్నారు. నిగమవనీషు నితాంతచారఖిన్నా అంటారు ఇదే మాటని లీలాసుకులు. పరతత్వం ఎక్కడుందా అని ఉపనిషత్తులు తీసి ఆ వాక్యాలు అటు తిప్పిడిదిప్పి మథన చేస్తూ చాలా కష్టపడుతున్నారు మీరు. కానీ మీరు ఎక్కడ తిరుగుతున్నారు పరతత్వాన్ని వెతుక్కోవడానికి, ఒక అడవిలో పడి తప్పిపోయిన జంతువుని వెతికినట్లుగా మీరు నిగమవనేషు నితాంతతార ఖిన్నాహ. వేదాలు వేదాంతములను అడుగులో పడిపోయారు. అది దురధిగమం. దురధిగమం అంటే అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. వేద వేదాంత భాషే అర్థం కాదు మనకి. కనుక వేద వేదాంతములు ఏమి చెప్పాయని చెప్పి నీ బుద్ధికి పనిపెట్టి తర్కాలు చేస్తూ వితర్కాలు చేస్తూ సిద్ధాంతాలు వెతుక్కుంటూ రాద్ధాంతాలు చేస్తూ ఆ వేద వేదాంత వాక్యంలో పడి తిరుగుతూ అలసిపోతున్న మహాత్ములారా, మీ శ్రమ నేను పడను. మీరు అడవుల్లో పడి తిరుగుతున్నటువంటి వస్తువు ఏదుందో అది ఎక్కడ దొరుకుతుందో చెప్తాను రండి అన్నాడు. అక్కడ ఈయన కూడా చెప్తున్నాడు, ఆ దురధిగమోపనిషద్ విచారతక్యం. ఆ దురధిగమమైన ఉపనిషద్ విచారాలతో ఎందుకు అనవసరంగా బాధపడతారు? మీకు రండి చూపిస్తాను. మీరు అంత కష్టపడి వెతికేవాడు ఎక్కడ దాక్కున్నాడు చెప్పన, అంటే ఎవరికి దొరకని దొరకని మీరు అంత కష్టపడుతున్నారే, వాడు ఎక్కడున్నాడు అడ్రస్ చెప్తాను రండి అన్నాడు. క్షితిభృతి రచయన్ నితాంతమాయ. ఇక్కడికి రండి, ఈ కొండ మీదకి. ఈ కొండ మీద అన్ని మాయలు నడపగలిగే ఆ పరవస్తువు, ఏదైతే వేద వేదాంత విషయాల్లో వెతుకుతున్నారో ఆ పరవస్తువు, ఈ మాయని నిగ్రహించే వస్తువు ఏదుందో అది ఈ కొండ మీదకి వచ్చుకొచ్చింది. ఈ కొండ ఇంద్రకీలాద్రి. ఈ కొండ మీద ఎక్కడున్నదంటే ఆ పరవస్తువైన పరమశివుడు దృఢజిష్ణు బాహుబంధ. అలాంటి పరవస్తువుని ఒక ఆయన గట్టిగా కౌగిలించి బంధించాడు. చూసావా అక్కడున్నాడు వాడని. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఇంత పరవస్తువు ఎవరికి దొరకని వస్తువుని గుస్తీ పట్లు పడుతూ గట్టిగా పట్టేట అర్జునుడు. అది ఇక్కడ చెప్తున్నారు. అర్జునుడు బాహువుల్లో బంధింపబడింది ఆ పరవస్తువు. చెప్పు ఇప్పుడక, వీడికి దొరకదు వాడికి దొరకదు, అక్కడుంది అక్కడుంది అని అందరూ కష్టపడి చెప్పే వస్తువు ఇక్కడ కొండ మీద అర్జునుడి చేతిలో బంధింపబడింది. ఇలా రెండు 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 అని పిలుస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎవరికి దొరకని వాడికి బంధింపబడ్డాడు చేతుల్లో. అంటే అంత సులభంగా వచ్చేసాడు, రెండు చేతులు ఇమిడిపోయాడు వాడు. దృఢ జిష్ణు బాహుబంధ. జిష్ణు అంటే విజయశీలుడు అంటే విజయుడు అనగా అర్జునుడు అని అర్థం. జిష్ణు బాహుబంధ, అర్జునుడు బాహుబంధాలను ఉండిపోయాడు. చూడండి ఇక్కడ అంటే అర్థం ఏంటి, దొరకడు దొరకడు ఆయన అంత తేలిగ్గానే మరి వీడికి ఎలా దొరికాడు. వీడు దొరకడమే కాదు, అలాంటి పరతత్వం గట్టిగా బిగించి కుస్తీ పట్టుబడితే అందులో ఇమిడిపోయాడు చక్కగా. తర్వాత మళ్ళీ విదిలించాడు, ఇద్దరు గుద్దుకున్నారు. అందుకే పరమేశ్వరుడు ఇద్దరు కుస్తీ పట్లు పడుతుంటే దేవతలకి పైన అశ్రువులు రాలేట. ఒకవైపు ఆనందాశ్రువు, ఒకవైపు ఆశ్చర్యాశ్రువులు. ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయి ఏ పరతత్వం కాలి వేళ్ల గోళ్లు కూడా మేము చూడలేము, ఆ పరతత్వం ఒళ్ళు ఒళ్ళు తాకించి మరీ దగ్గరకు తీసుకుని గట్టిగా పట్టుకుని కొడుతోందంటే ఎంత అదృష్టవంతుడయ్యాయి అర్జునుడు అనుకున్న వాళ్ళు అనుకున్నట్ట. అంత సులభంగా దొరికిపోయాడే లేదా? మరి దుర్లభమై ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి తత్వము సులభంగా ఈయన బాహువుల్లోకి ఎందుకు వచ్చిందంటే భక్తి వల్ల వచ్చింది. ఇది చెప్పాడు, చిక్కడు కర్తవుల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు అని భాగవతంలో ప్రహ్లాదుడి నోట పోతన గారు పలికించిన మాట ఇది. భక్తికి దొరికినట్టు ఇంక దేనికి దొరకడు. అందుకే నువ్వు బుద్ధికి పనిపెట్టేవా, నీ స్వీయ అహంకారం వచ్చింది, ఆయన దూరంగా ఉంటాడు, ప్రయత్నించు.